ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಶ್ರೀಮತಿ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಲಾರ, పెద్దలార, ఆధ్యాత్మిక రంగంలో ప్రత్యక్ష అనుభవాన్ని భగవద్ అనుగ్రహం వలన అపారంగా లభింపజేసుకున్నవారు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు. వారు భగవద్గీతా సారాన్ని ప్రశ్నోత్తర రూపంలో ఈ లోకమంతా ఉజ్జీవించడానికి వీలుగా శ్రీ కృష్ణార్జున సంవాదం అనే ఓ గ్రంథాన్ని మలచి అనుగ్రహించారు. నిన్నటి రోజున ప్రారంభించాం. ఈవేళ రెండవ రోజు. కాశ్యపాహన్ వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ ఇతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. 15వ ప్రశ్నని శిష్యుడు ప్రశ్నిస్తే స్వామివారు సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. సావధానచిత్తులై వినండి. భగవద్గీతకి ఉపనిషత్ అని పేరు ఎందుకు వచ్చింది? ఇది ప్రతి అధ్యాయం చివరిలో ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు అని కనిపిస్తూ ఉందే, దీనిలో విశేషం ఏమిటి స్వామి? వేదం చివరి భాగాన్ని ఉపనిషత్ అని అంటారు. ఇందులో 5 విషయాలు తెలియజేయబడుతూ ఉంటాయి. 1, ఆత్మ అంటే ఏమిటి? 2, పరమాత్మ అంటే ఏమిటి? 3, ఆత్మ పరమాత్మని చేరుకునే మార్గం ఏమిటి? 4, ఆత్మ పరమాత్మని చేరుకొని పొందే లాభం ఏమిటి? ఇక 5, ఆత్మ పరమాత్మని చేరుకోవడానికి ఆటంకంగా ఉన్నది ఏమిటి? ఈ 5 విషయాలని భగవద్గీత కూడా కూలంకషంగా వివరిస్తుంది. కనుక దీన్ని ఏమనాలి? ఉపనిషత్ అనే అంటారు అనాలి. 16, అంటే దీనికి ఉపనిషత్తులతో సమానమైన స్థాయి ఉన్నదన్నమాట. అవును, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ 3 కలిపి మన వాళ్ళు ప్రస్థానత్రయం అంటారు. ఆధ్యాత్మిక చింతన దృఢపడాలి అని అనుకునేటువంటి వారు ఈ 3 చదవాల్సిందే. ఈ 3 పరస్పర ఉపాధేయాలు, పరిపూరకాలు. అంటే ఒకదానికొకటి సపోర్టు చేసుకుంటూ ఒకదానిలో క్లుప్తంగా ఉన్నదానిని ఇంకొక దానిలో వివరించుకుంటూ ఉంటాయి. అందుచేత పరస్పర వైరుధ్యం ఉండనే ఉండదు. ఇంకొక విషయం, వేదాలు 4 కదా, ఈ 4 సారం భారతంలో ఉంది కనుక దానిని పంచమ వేదం కూడా అని అంటారు. ప్రతి వేదంలోనూ కర్మకాండ, జ్ఞానకాండ అని 2 విభాగాలు ఉంటాయి. జ్ఞానకాండనే ఉపనిషత్తు అంటారు. అలాగే భారతంలో భగవద్గీత భాగం జ్ఞానకాండ, మిగిలిన భాగం కర్మకాండ అని గ్రహించుకోవాలి. 17, బ్రహ్మ విద్య అని కూడా అంటారా ఈ భగవద్గీతని స్వామి? అంటారు. బ్రహ్మ విద్య అంటే పరబ్రహ్మను, అంటే పరమాత్మని పొందింపచేసే విద్య అన్నమాట. మనకి ఉపనిషత్తుల్లో దీన్ని 32 రకాల బ్రహ్మ విద్యలుగా వివరించి తెలియజేశారు. భగవద్గీత కూడా పరమాత్మని పొందింప చేయగలదు కనుక దీనిని బ్రహ్మ విద్య అనే అంటారు. మరి అక్కడ ఎలాగనే యోగశాస్త్రే అని కూడా ఉంటుంది కదా. యోగశాస్త్రం అనే అంటే ఏమిటి? యోగం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఉపాయం అని తీసుకోవాలి. భగవంతుని చేరుకునే ఉపాయాలని ఎక్కువగా చర్చించింది కనుక భగవద్గీత యోగశాస్త్రమే అవుతుంది. 19, అసలు మొత్తం మీద భగవద్గీతలో ఉన్న సారాన్నంతటిని ఒక్క శ్లోకంలో చెప్పగలరా స్వామి? ఓ యావనాచార్యులు అనే మహానుభావులు కింది శ్లోకం అనుగ్రహించారు. స్వధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్యభక్త్యైక గోచర నారాయణ పరబ్రహ్మ గీతాశాస్త్రే సమీరిత. అంటే తాత్పర్యం స్వామి అంటే తన కర్మల చేతను, ఆత్మజ్ఞానం చేతను, వైరాగ్యం చేతను భక్తి కలుగుతుంది. ఆ భక్తి చేత సాక్షాత్కరించు పరబ్రహ్మ శ్రీమన్నారాయణను గురించి గీతాశాస్త్రం చెప్పింది. గీత అనకుండా గీతాశాస్త్రం అంటారేమిటి స్వామి? శాస్త్రము అంటే శాసించునది అని అర్థం. ఇదం కురు అంటే దీన్ని చెయ్యి, ఇదం మా కార్షీహి దీన్ని చేయవద్దు అని శాసించి చెప్తుంది కనుక దీనిని గీతాశాస్త్రం అని అనొచ్చు. పరబ్రహ్మని పొందడానికి ఏమి చేయాలో ఏమి చేయకూడదో దీనిలో వివరించబడింది. 22 కొద్దిగా ఈ శ్లోకాన్ని వివరంగా చెప్పగలుగుతారా స్వామి? స్వధర్మ అని అంటే తన వర్ణమునకు ఆశ్రమానికి తగినదై శాస్త్రములలో చెప్పబడిన ధర్మముల చేతను, స్వజ్ఞాన ప్రకృతి కంటే వేరైనది భగవంతునికి పరతంత్రమైనది అయిన శుద్ధాత్మస్వరూపమును ధ్యానము చేయుట వలన వైరాగ్య భగవంతునికన్నా వేరైన ఇతర వస్తువుల యందు విరక్తి చేత సాధ్య సాధించదగిన భక్త్యైక గోచర భక్తి మాత్రము చేతనే సాక్షాత్కరించు పరబ్రహ్మ అంటే పరబ్రహ్మయగు నారాయణ శ్రీమన్నారాయణుడు గీతాశాస్త్రే భగవద్గీత యందు సమీరిత చక్కగా చెప్పబడింది. ఒకసారి శ్లోకం చెప్తాను చూడు. స్వధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్య భక్త్యైక గోచర నారాయణ పరం బ్రహ్మ గీతాశాస్త్రే సమీరిత. అడిగండి. మొత్తం 18 అధ్యాయాలు కదా, బహుశ 6 6 6 అంటే 3 6లుగా విభాగాలు చేయవచ్చు అనుకుంటాను. మొదటి 6 అధ్యాయాల్లో ఏమి చెప్పారు స్వామి? కర్మయోగం, జ్ఞానయోగాలని ఎలా చేయాలి, ఈ రెండింటి వలన ఆత్మసాక్షాత్కారం ఎలా కలుగుతుంది అనే విషయాలు వివరించబడ్డాయి 1వ శతకంలో. అలాగనే 2వ శతకంలో కర్మయోగ జ్ఞానయోగముల ద్వారా భక్తి యోగం ఎలా సిద్ధిస్తుంది, భగవద్ అనుభవం ఎలా కలుగుతుంది అనే విషయాలు వివరించబడతాయి. 3వ శతకంలో కర్మ జ్ఞాన భక్తి యోగముల గురించి ఇదివరకటి 12 అధ్యాయాలలో చెప్పని విషయాలు చెప్పబడ్డాయి. ఇంకా ప్రకృతి, బద్ధజీవులు, ముక్తులు, సుర నర తిర్యక్ స్థావరాలు, పరమాత్మ వీటి గురించి కూడా చెప్పబడింది. స్వామి, ఒక్కొక్క అధ్యాయాన్ని వివరంగా తెలుసుకోవడం కుదురుతుందా, తెలుసుకోవచ్చా మేము? ఓ తప్పకుండా. 1వ అధ్యాయం పేరు అర్జున విషాద యోగం. ఇందులో కలత చెందిన తనను శరణాగతి చేసిన అర్జునుడిని నెపంగా చేసుకొని కృష్ణ పరమాత్మ ఈ గీతాశాస్త్ర అవతరణానికి నాంది పలుకుతాడు. అర్జున విషాద అధ్యాయం అంటే బాగుంటుందేమో కదా మరి. అర్జున విషాద యోగం అంటూ యోగం అని ఎందుకు అనలేదు? అర్జున విషాద అధ్యాయం అంటే బాగుండేదేమో కదా. అర్జున విషాద యోగం అంటూ యోగం అని ఎందుకు అన్నారు? విషాదం కూడా తత్వజ్ఞాన సంపాదనకి ఒక యోగమే కదా, అంటే ఉపాయం. విషాదం అంటే తన ప్రయత్నాన్ని విరమించడం. భగవంతుడి దానికోసమే ఎదురు చూస్తూ ఉంటాడు కదా మరి భగవంతుడు. అట్టివారి సకల బాధ్యతలు తాను వహిస్తాడు. కనుకనే ఇది అర్జున విషాద యోగం అని పేరు ఉంచారు. ఇందులో ముఖ్య విషయాలు ఏమిటి స్వామి? ధృతరాష్ట్రుడు యుద్ధ వార్తల్ని అడుగుతాడు. సంజయుడు సమాధానం చెప్తూ దుర్యోధనుడు ద్రోణునితో అన్న మాటలని మొదటగా వివరిస్తాడు. తర్వాత భీష్ముడు దుర్యోధనునికి ధైర్యం చెప్పడానికి చెప్తాడు. కౌరవుల సైనికుల కోలాహలాన్ని, కృష్ణార్జునుల రణరంగ ప్రవేశాన్ని వర్ణిస్తాడు. అర్జునుడి కోరిక మీద కృష్ణుడు రథాన్ని ఉభయ సేనల మధ్యగా ఉంచగా ఆ రెండింటినీ అర్జునుడు చూసిన విధానాన్ని వివరిస్తాడు. అంతలో అర్జునుడికి నిరుత్సాహం కలిగి యుద్ధం వలన వచ్చే అనర్థాలని చెప్పి యుద్ధ విరమణ చేసిన విధానాన్ని సంజయుడు ఈ 1వ అధ్యాయంలో వివరిస్తాడు. 29వ ప్రశ్న. ధృతరాష్ట్రుడు అడగడంతో ప్రారంభమైందా గీత? ఇంకా ఎవరు దొరకలేదా ఈ వ్యాసుల వారికి అని ఒక సందేహం స్వామి. నిజమే, ధృతరాష్ట్రుడు అలా అనుకోవలసిన వాడే. మాతు దోషాదివ బహిరాగతాత్ అంతరోప్యంత భావం. మాతు దోషాదివ బహి అగాత్ అంతర అపి అంధభావం అన్నట్లు ఆయన తల్లి వ్యాసుల వారి వికృత రూపానికి భయపడి సంయోగ సమయంలో కళ్ళు గట్టిగా మూసుకున్నదట. అందుచేతనే పుట్టుగుడ్డిగా పుట్టాడు ఈ ధృతరాష్ట్రుడు. పోని వివేకమనే జ్ఞాననేత్రమైనా ఉందే ఈయనకి? ఆగండి ఆగండి స్వామి, వివేకం అనేది నేత్రమా? అవును. కామం కర్ణాంత విశ్రాంతే విశాలే తస్య లోచనే చక్షుష్మత్తాతు శాస్త్రేణ సూక్ష్మకార్యార్థదర్శిన అని పెద్దలు ఈ శ్లోకాన్ని మనకి చెబుతూ ఉంటారు. చెంపకు చారుడు కన్నులున్నా సూక్ష్మార్థ విమర్శన పాఠవంగల శాస్త్రజ్ఞానం గనక లేకపోతే ఆ కన్నులున్నటువంటి వాడు గుడ్డివాడి కిందనే పరిగణించబడతాడు. శాస్త్రం ఉంటేనే కన్నులు కలిగినటువంటి వాడుగా పరిగణించాలి. మరి అయితే స్వామి, ధృతరాష్ట్రుడికి ఈ వివేకమనే జ్ఞాననేత్రం కూడా తన కుమారులైన దుర్యోధనాదుల యందలి ప్రేమ చేత తీసివేయబడి సర్వాత్మన అంధః అనదగినట్లుగా అంతర బాహ్య చక్షువులు రెండూ లేనివాడైపోయాడు. స్వామి, చెడ్డవాడని ఏదో పేరు వచ్చేసింది కనుక అందరూ తలో రాయి వేస్తున్నారు, కానీ పాపం ధృతరాష్ట్రుడు మరీ అంత దుర్మార్గుడా? ఇది దాసుని సందేహం. వాడి మాటల్లోనే స్పష్టంగా తెలుస్తోంది కదా మనకి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని కదా మొదటి శ్లోకం ఆయన చెప్పింది కనిపిస్తుంది. దీనిలో అర్థాన్ని జాగ్రత్తగా గమనిస్తే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం యుద్ధం చేయాలని కోరికతో అక్కడికి అందరూ చేరుకున్నారు. దానిలో మా వాళ్ళు ఉన్నారు. మరి మా వాళ్ళు ఆ పాండవులు ఏం చేశారు సంజయ అని అంటూ అడిగాడు. అవును స్వామి అడిగాడు, బాగానే ఉంది కదా. యుద్ధం చేద్దామనే కోరికతో కూడిన వారు కిమ కుర్వత ఏం చేశారు అని అడగడం ఏమిటి? ఏం బాగుంది, ఎలా చేశారు అంటూ కథ అడగాలి. కథమ కుర్వత అని అడగాలి. అంతేగాని ధర్మక్షేత్రం కనుక ధర్మరాజు సరే ఏం చేస్తానులే అని అనిపించి మానేశాడేమో యుద్ధాన్ని అని లోపల ఆశతో కిమ కుర్వత అని ధృతరాష్ట్రుడు అడిగాడు. ఒకవేళ తన కుమారుడు గెలిచేశాడేమో అనే ఆశతో కూడా ఈ కిమ కుర్వత అని అడిగి ఉండొచ్చు. అందుకే తగినట్లు సమాధానం చెప్పాడు సంజయుడు వారు. ఆ విషయాన్ని మనం మళ్ళీ రేపటి రోజున తెలుసుకుందాం అని అంటూ శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు భగవద్గీతని ప్రారంభించి ఈ వాటికి 34 ప్రశ్నలని పూర్తి చేశారు. రేపటి రోజున మిగతా విషయాలు గమనిద్దాం. అడియన్ రామానుజదాస కులశేఖరరావు వారు, హైదరాబాదు.